We are going to consider the book of Isaiah as we go through the Bible.
మన బైబిల్ అధ్యయనంలో యెషయా గ్రంథమును మనం చూస్తున్నాం.
And we are now at chapter 3.
మనం ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నాం.
Chapter 3 verse 16 to 26.
యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 26 వచనములు.
We saw something of the strong way in which Isaiah rebukes sin.
యెషయా పాపమును ఎంతో కఠినముగా గద్దిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం.
Without the fear of any man.
ఏ మనిషిని కూడా భయపడకుండా.
Rebukes the leaders.
నాయకులను గద్దిస్తూ.
And now he rebukes the women.
ఇప్పుడు స్త్రీలను గద్దిస్తున్నాడు.
In verse 16, the daughters of Zion are proud and walk with heads held high in seductive eyes.
16వ వచనము, సియోను కుమార్తెలు గర్విష్ఠురండ్రై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చుచ్చు కులుకుచు నడుస్తున్నారు.
అండ్ హీ క్రిటిసైజెస్ దెమ్ ఫర్ ఆల్ దేర్ verse 18 anklets and headbands and ornaments and earrings and bracelets and veils and all that.
ఆయన వారిని విమర్శిస్తున్నాడు 18వ వచనములో, ఆ దినమున యెహోవా గల్లు గల్లు మన వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణ భూషములను కడియములను నాణ్యములను ముసుకులను.
Look at the number of things he mentions.
ఆయన ప్రస్తావించిన అనేక విషయాలను చూడండి.
Head dresses, verse 20.
20వ వచనము, కడియములను నాణ్యమైన ముసుకులు.
21, finger rings and nose rings.
21వ వచనము, ఉంగరములు ముక్కు కమ్ములు.
Verse 23, even hand mirrors and undergarments.
23వ వచనము, చేతి అద్దములు లోదుస్తులు.
And veils.
మరియు ముసుగులు.
So here we see how the Lord was looking at the way these daughters of Zion were dressing.
ఈ సియోను కుమార్తెలు ఏ విధంగా వస్త్రధారణ చేస్తున్నారో దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు.
You may say, does God watch the way we dress?
మనం అనుకోవచ్చు, మనం ఏ విధంగా దుస్తులు వేసుకుంటున్నామో కూడా దేవుడు చూస్తాడా?
Well, read this passage and look at the detail which he looks at.
అయితే ఈ వాక్య భాగం చదివి దానిలో వీటి గురించి ఏ విధంగా వివరించబడిందో చూడండి.
Now, some preacher were to preach about all these things today.
ఈనాడు కొంతమంది బోధకులు వీటి గురించి బోధిస్తూ ఉన్నట్లయితే,
they'd accuse him of being worried about little things.
వీళ్ళు చిన్న చిన్న విషయాలను గురించి కూడా నిందిస్తున్నారు అని విమర్శించబడతారు.
Imagine talking about earrings and ankle chains and things like that.
కర్ణభూషణముల గురించి, కడియాల గురించి మాట్లాడటం ఒకసారి చూడండి.
But that's what God told him to speak about.
కానీ దాని గురించి మాట్లాడమని ప్రభువు చెప్పాడు.
He says, instead of all these things, the Lord is going to judge you and it's going to be, you're going to look ugly instead of beautiful.
మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు, మీరు అందంగా కనపడేదానికి బదులుగా అందవిహీనంగా కనపడతారు.
And you can imagine how angry the women of Isaiah's day became on hearing such preaching.
ఇలాంటి బోధ విని యెషయా దినముల్లో ఉన్న స్త్రీలు ఎంత కోప్పడి ఉంటారో ఒకసారి ఊహించుకోండి.
It's like sisters today would get angry if they were accused of such thing.
ఇలాంటి విషయాల గురించి ఈనాటి సహోదరులు కూడా నిందించబడినప్పుడు ఏ విధంగా అయితే కోపపడతారో అదే విధంగా.
Those days they must have encouraged their husbands to kill this prophet, get rid of him.
బహుశా ఆ దినముల్లో వారి భర్తలకు వాళ్ళు ఈ విధంగా చెప్పి ఉంటారు, ఈ ప్రవక్తను చంపివేయండి, మన యొద్ద నుండి తొలగించండి.
God can find very few who will faithfully speak what he speaks.
దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో దాన్నే నమ్మకంగా మాట్లాడేవారిని దేవుడు అతి తక్కువ మందిని కనుగొనగలడు.
And speak it with compassion.
మరియు దాన్ని కనికరం కలిగి మాట్లాడటం.
ఇన్ చాప్టర్ 4
నాలుగో అధ్యాయంలో
verse 2, Jesus is called the branch of the Lord.
రెండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు యెహోవా చిగురు అని పిలువబడ్డాడు.
This speaks of the time when the kingdom of Jesus will be established on this earth.
ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము స్థిరపరిచే సమయం గురించి ఇక్కడ చెప్పబడింది.
బట్ వాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ లిటరల్లీ ఆన్ ది ఎర్త్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ ప్లేస్ స్పిరిచువల్లీ ఇన్ ద చర్చ్.
ఈ భూమి మీద ఏదైతే జరగబోతుందో ఆత్మీయంగా సంఘంలో ఇప్పటికే జరిగింది.
Verse 4, the Lord has already washed away the filth of the daughters of Zion.
నాలుగో వచనము, ప్రభు ఇప్పటికే సియోను కుమార్తెలకు ఉన్న కల్మషంను కడిగివేశాడు.
సో వెన్ హీ డిస్క్రైబ్స్ ద ఫిల్త్ ఆఫ్ ద డాటర్స్ ఆఫ్ జయన్ ఇన్ చాప్టర్ 3 వర్స్ 16 ఆన్వర్డ్స్,
సియోను కుమార్తెల యొక్క కల్మషం గురించి 3వ అధ్యాయం 16వ వచనం నుండి ఆయన వివరించినప్పుడు,
we see that his aim is to wash it all away.
ఆ కల్మషమునంతటిని కడిగివేయటమే దేవుని యొక్క ఉద్దేశం అని మనం ఇక్కడ చూడగలము.
ద స్పిరిట్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ బర్నింగ్,
తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ.
The spirit of the world is burnt out and driven out of the church.
ఈ లోకపు ఆత్మ దహించివేయబడి సంఘము నుండి త్రోలివేయబడింది.
Then it says everyone in Zion, verse who remains in Zion, verse 3, will be called holy.
అప్పుడు సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు.
That's God's will.
అది దేవుని చిత్తము.
That we are holy, the way we dress and the way we behave and the way we do everything is in holiness.
మనం ఏ విధంగా వస్త్రధారణ చేస్తామో, ఏ విధంగా ప్రవర్తిస్తామో, ఏ విధంగా నడుచుకుంటామో, ప్రతిదీ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి.
Then it says here in chapter 4 and verse 5.
నాలుగో అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, చెప్పింది.
There'll be a brightness of a flaming fire at night, and over all the glory will be a canopy.
పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును.
That means the fire of God will be in the church.
దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క అగ్ని సంఘంలో ఉంటుంది.
But the outward appearance of the church to the world, there'll be a reproach.
కానీ ఈ లోకమునకు సంఘము బాహ్యంగా ఒక నిందగా కనపడుతుంది.
In chapter 5, Isaiah continues to condemn the people of Jerusalem and Judah for their sins.
5వ అధ్యాయంలో కూడా యెషయా యెరూషలేము ప్రజలను, యూదా ప్రజలను వారి యొక్క పాపములను బట్టి శిక్షావిధిలోనికి తెస్తూ ఉన్నాడు.
Everything he says is true.
ఆయన చెప్పేదంతా కూడా నిజమే.
He pronounces a curse on 6 groups of people in chapter 5.
5వ అధ్యాయంలో 6 రకాల గుంపులైన ప్రజల మీద ఆయన శాపమును పలికాడు.
From verse 8 to 23.
8వ వచనం నుండి 23వ వచనం వరకు.
Particularly on those who exploit poor people.
ప్రత్యేకంగా ఎవరైతే బీదలను పీడిస్తారో.
Real estate people who buy up all the property at high prices so poor people find no place to stay.
ఈ స్థిరాస్తి వ్యాపారులు ఎక్కువ ధరకు భూములను కొన్నప్పుడు పేద ప్రజలు ఉండటానికి స్థలం ఉండదు.
That's in verse 8.
అది 8వ వచనంలో ఉంది.
And those who spend their time in sensual drinking and partying and earthly pleasures.
మరియు ఎవరైతే వారి సమయాన్ని కామాతృతగల మద్యం త్రాగుతూ భూసంబంధమైన సౌఖ్యాలకు వినియోగిస్తారు.
Those who keep on living in sin and defying God as it were to punish them.
నిరంతరం పాపంలో కొనసాగుతూ దేవుడు వారిని శిక్షించడు వారిని వారు సమర్థించుకునేవారు.
దోస్ హూ మోడిఫై గాడ్స్ లాస్ సో దట్ ఈవిల్ ఇస్ కాల్డ్ గుడ్ నౌ.
చెడును మంచిది అని పిలిచే విధంగా ఎవరైతే దేవుని యొక్క న్యాయవిధులను మారుస్తారో.
అండ్ దోస్ హూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఓన్ క్లెవర్నెస్,
వారి యొక్క సొంత తెలివితేటలను బట్టి గర్వించేవారు.
అండ్ దోస్ హూ టేక్ బ్రైబ్స్ to condemn innocent people.
అమాయకులకు అన్యాయపు తీర్పు తీర్చడానికి లంచాలు తీసుకునేవాళ్లు.
He pronounces a woe on all these people.
వారందరికీ శ్రమ కలుగుతుందని ఆయన ప్రకటించాడు.
And God will humble all of you one day.
మీ అందరిని దేవుడు ఒకానొక రోజు దీనులుగా చేస్తాడు.
And then in chapter 6,
తర్వాత 6వ అధ్యాయంలో,
which is the central chapter of this first section,
ఈ మొదటి భాగమునకు కేంద్ర స్థానమైన అధ్యాయం ఇది.
Isaiah sees a vision of the Lord.
యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. అది ఆయన ఎంతగానో దీనునిగా చేసింది.
And you find now he's not saying woe on anybody else, he's saying woe is me.
ఆయన ఇప్పుడు మీకు శ్రమ అని ఎవరికీ చెప్పట్లేదు, కానీ అయ్యో నాకు శ్రమ అని చెప్తూ ఉన్నాడు.
See, here is a person who is not only speaking God's word to others, he is judging himself.
Eena devuni vakyam itharulaku bodhinchatam maatrame kaadu kaani tanu taanu teerpu teechukuntu unnadu.
I am always suspicious of a prophet who only says woe to other people and never says woe is me.
Eppudu meeku shrama ani itharulaku maatrame cheptu ayyo naaku shrama ani cheppane pravakta nenu anumanisthanu.
He is not a true prophet.
Aina nijamaina pravakta kaadu.
True prophet will also say woe is me.
Oka nijamaina pravakta ayyo naaku shrama ani kuda cheptadu.
And like the apostle Paul said, oh wretched man that I am.
మరియు అపొస్తలులైన పౌలు చెప్పినట్లుగా అయ్యో నేనంత దౌర్భాగ్యుడను.
That's what we see in chapter 6.
అదే మనం 6వ అధ్యాయంలో చూస్తాం.
In chapter 6 we see that in the year that King Uzziah died,
6వ అధ్యాయంలో మనం చూస్తాం రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున
Isaiah saw the Lord sitting on a throne.
అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట యెషయా చూశాడు.
When we studied the book of Kings and Chronicles, we saw that Uzziah died because of his pride.
రాజుల గ్రంథము మరియు దినవృత్తాంతముల గ్రంథములో మనం చూశాం ఉజ్జియా తన గర్వను బట్టి చనిపోయాడని.
He, because God blessed him, he was proud.
దేవుడు ఆయన ఆశీర్వదించాడు కాబట్టి అతడు గర్వించాడు.
He decided to act as a priest also.
యాజకుని వలె కూడా ప్రవర్తించడానికి అతడు తీర్మానం చేసుకున్నాడు.
He became a leper.
కుష్టిరోగి అయ్యాడు.
King who had started very well in the beginning.
ప్రారంభంలో ఎంతో మంచిగా ప్రారంభించిన రాజు
finally ended up so badly.
చివరిగా ఎంతో చెడ్డగా ముగించాడు.
Isaiah thought of that when Uzziah died as a leper.
ఉజ్జియా ఒక కుష్టిరోగిగా చనిపోవటం యెషయా చూశాడు.
He must have thought he was a good man who ended up like this.
ఒక మంచి వ్యక్తి ఈ విధంగా ముగించాడా అని యెషయా ఆలోచించుండొచ్చు. కాబట్టి ఈ రోజు కూడా నేను కొంతమంది మంచి మనుషులను చూసినా కూడా చివరిగా వాళ్ళు ఏ విధంగా ముగించబడుతున్నారు.
Concern.
అదే ఆయన ఆలోచన.
And then the Lord showed him vision of himself.
అప్పుడు ప్రభు తనను గురించిన దర్శనమును చూపించాడు.
And he sees the Lord sitting on a throne.
ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉండుట ఆయన చూశాడు.
And all the angelic beings who are called seraphs worshiping him.
సెరాపులు అని పిలువబడే దేవదూతలు ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు.
How do they worship him?
వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తున్నారు?
They have 6 wings, with 4 they covered their bodies. and with two they flew.
ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి, నాలుగు రెక్కలతో తమ శరీరములను కప్పుకుంటున్నారు, రెండేసి రెక్కలతో ఎగురుచూ ఉన్నారు.
That means four wings to worship God and two wings to serve God.
దాని అర్థం ఏమిటంటే నాలుగు రెక్కలేమో దేవుణ్ణి ఆరాధించడానికి, రెండు రెక్కలేమో దేవుణ్ణి సేవించడానికి.
Jesus said the Father is seeking for people to worship him in spirit and truth.
ఆత్మతోను సత్యముతోను ఆరాధించే వారి కోసం తండ్రి చూస్తున్నాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
Jesus told the devil, you must worship God first before you serve him.
ప్రభు సైతాన్తో ఈ విధంగా చెప్పాడు, నీవు ఆయన్ను సేవించుటకు మునుపు ఆయన్ను ఆరాధించాలి.
But it's not only that we must worship God and then serve him.
మనము ఆయన్ను ఆరాధించి తర్వాత సేవించటం మాత్రమే కాదు గాని,
we must worship God more than we serve him.
మనం ఆయన్ను సేవించేదానికంటే కూడా ఎక్కువగా ఆయన్ను ఆరాధించాలి.
What do we see here? Four wings to worship and only two wings to serve.
ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నాలుగు రెక్కలేమో ఆయన్ను ఆరాధించడానికి, రెండు రెక్కలేమో సేవించడానికి.
Worship is more than thanksgiving and praise.
స్తుతించటం, కృతజ్ఞతలు చెల్లించటం కంటే ఆరాధన ఉన్నతమైనది.
It means the surrender of everything.
దీని అర్థం ఏమిటంటే సమస్తమును అప్పగించుకునుట.
Letting everything be burnt up like the burnt offering in the Old Testament.
పాత నిబంధనలో దహన బలిలో ఏ విధంగా అయితే సమస్తము దహించివేయబడుతుందో ఆ విధంగా దహించివేయబడటం.
Acknowledging him as Lord of Lords and King of Kings.
ఆయన్ను రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా గుర్తించటం.
These seraphs who had never sinned in their life.
ఈ సెరాపులు వారి జీవితాల్లో ఎప్పుడూ పాపం చేయలేదు.
They still could not look at God.
అయినా కూడా వారు దేవుణ్ణి చూడలేకపోతున్నారు.
How arrogant we are if we think that just we have confessed a few sins we can look into God's face.
మనం ఏదో కొన్ని పాపములను క్షమించమని అడగటం ద్వారా దేవుని యొక్క ముఖమును మనం చూడగలమని అనుకోవడానికి మనం ఎంత అహంభావులం.
Let me tell you something.
నేను ఒక విషయం చెప్తాను.
That even if you cleanse away all your known sins, you have still cleansed only 10% of your life.
మీ జీవితంలో మీకు తెలిసిన అన్ని పాపముల నుండి కడుగబడినా కూడా మీ జీవితంలో కేవలం 10% పాపముల నుండి మాత్రమే మీరు కడగబడ్డారు.
Say, how is that?
అది ఎలా అని మీరు అడగవచ్చు.
Because we can see only 10% of ourselves.
ఎందుకంటే మనం కేవలం మనలో 10% మాత్రమే మనం చూడగలము.
90% of our life we can't see.
మన జీవితంలో 90% జీవితమును మనం చూడలేము.
Wrong attitudes, wrong motives, so many things we don't have light on.
తప్పుడు వైఖరులు, తప్పుడు ఉద్దేశాలు, అనేకమైన విషయముల మీద మనకు వెలుగులేదు.
That 90% is not full of holiness, it's full of sin.
90% పూర్తి పరిశుద్ధతతో లేదు కానీ పాపంతో నిండి ఉంది.
Sometimes God gives us a glimpse of that and we say like Paul, oh wretched man that I am, how will I ever be free from sin?
Konni saarlu aa paapam gurinchi devudu manaku koddiga choopistadu, appudu Paul vale, ayyo nenu entha daurbhagyannu, ee paapamul nundi nannu evaru vidipinchagalaru ani manam anukuntam.
In 1 Timothy 6 and verse 16.
Madati Timothy 6:16.
Bible says that God dwells in a light that nobody can approach.
Devudu evaru samipimparani tejasulo nivasistunnadu.
See, we mustn't think of God's holiness as the highest level we can reach of holiness.
మనం చేరుకోగలిగిన అత్యున్నత పరిశుద్ధత దేవుని పరిశుద్ధతే అని మనం ఎప్పుడు అనుకోకూడదు.
See, we are sinners in the beginning. Cleanse ourselves. Even if a time came when you cleansed yourself, even from that 90% which you can't see, and cleansed your total being.
ప్రారంభంలో మనం పాపులుగా ఉన్నాము, కొద్ది కొద్దిగా మన పాపం నుండి మనం కడగబడుతూ ఉన్నాము. మనకు తెలియబడిన 90% పాపం నుండి కూడా మనం కడగబడినా కూడా,
and you cleanse everything of sin that is in your life.
నీ జీవితంలో ఉన్న ప్రతి పాపం నుండి కూడా కడగబడినా కూడా,
that's still not the holiness of God.
అయినా కూడా అది దేవుని పరిశుద్ధత కాదు.
The holiness of God is at another level altogether.
దేవుని యొక్క పరిశుద్ధత పూర్తిగా వేరైన ప్రమాణం గలది.
I mean, it's like if you train a dog and you train it with many clever things, you can train a dog or a monkey.
ఉదాహరణకు ఒక కుక్కకు నీవు తర్ఫీదిస్తున్నట్లయితే, ఎన్నో తెలివిగల విషయాల మీద నీ కుక్కకు కానీ కోతికి కానీ తర్ఫీదిస్తూ ఉన్నట్లయితే,
and it comes to a very great height.
మరియు ఎంతో ఉన్నతమైన స్థాయికి దాన్ని తీసుకొచ్చినట్లయితే,
still a human being is on an altogether different level.
అయినా కూడా మానవుడు పూర్తిగా వేరైన స్థాయిలో ఉన్నవాడు.
God's holiness is like that.
దేవుని యొక్క పరిశుద్ధత ఆ విధంగా ఉంటుంది.
Because whatever holiness we may have, it's a created thing.
మనం ఏదైతే పరిశుద్ధతను కలిగి ఉంటామో అది సృష్టించబడిన పరిశుద్ధత.
God's holiness is uncreated.
కానీ దేవుని యొక్క పరిశుద్ధత సృష్టించబడనది.
He is the creator.
ఆయన సృష్టికర్త.
So don't ever think lightly of God's holiness.
దేవుని యొక్క పరిశుద్ధతను ఎప్పుడు తేలిగ్గా చూడవద్దు.
We can never get there apart from the blood and the righteousness of Christ.
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మరియు ఆయన నీతి ద్వారా కాకుండా మరే విధముగా ఆయన పరిశుద్ధతను మనం పొందలేము.
Even when we talk about victory over sin.
మనం పాపం మీద జయం గురించి మాట్లాడినా కూడా,
it's only this 10% of our life.
అది కేవలం మన జీవితంలోని 10% గురించే.
Is that believers are not even bothered to cleanse that 10% of their life.
Vicharakaramaina vishayam emtante viswasulu vari jeevithamloni aa 10% ni kuda kadukotaniki siddhanga leru.
If God has given me victory, it's only in that 10%.
Devudu naaku vijayam ichinatlayite kevalam aa 10% lone.
I can't see the other 90%. How can I get victory in an area where I can't see?
Aa migila 90% nenu choodalenu. Nenu choodalen dani meeda nenu e vidhanga vijayam sadinchagalanu?
I can't get 100% in 10th standard if I am still only in 2nd standard.
Nenu rendo taragathilo unnappudu 10th taragathilo నూటికి 100% నేను పొందలేను.
ఐ కెన్ ఓన్లీ గెట్ ఇన్ మై సెకండ్ స్టాండర్డ్ లెవెల్.
నేను కేవలం నా రెండవ తరగతికి సంబంధించి మాత్రమే పొందగలను.
సో హియర్ ఇస్ గాడ్స్ హోలీనెస్. సెరాఫ్ సే హోలీ హోలీ హోలీ.
ఇక్కడ దేవుని పరిశుద్ధత గురించి సెరాపు పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నారు.
దే సే ద హోల్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ.
సర్వ భూమి ఆయన మహిమతో నిండి ఉంది.
వాట్ ఇస్ దట్ మీన్?
దాని అర్థం ఏమిటి?
వెన్ యు లుక్ అట్ ద హోల్ ఎర్త్ డస్ ఇట్ లుక్ ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ?
మనము ఈ భూమి అంతటిని చూసినప్పుడు అది అంత మహిమకరంగా మనకు కనపడదు.
దే ఆర్ స్పీకింగ్ ప్రొఫెటికలీ.
వారు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు.
యా వన్ డే ద హోల్ ఎర్త్ విల్ బి ఫుల్ ఆఫ్ హిస్ గ్లోరీ.
ఒకానొక రోజు సర్వ లోకము కూడా ఆయన మహిమతో నిండి ఉంటుంది.
Even now we see God is in control of everything and makes everything work for his good.
ఇప్పటికి కూడా సమస్తము దేవుని ఆధీనంలోనే ఉన్నాయి మరియు సమస్తము మేలు కలుగుటకే ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నాడు.
అండ్ వెన్ ఐజాయా సీస్ దిస్ లెవెల్ ఆఫ్ హోలీనెస్,
ఎప్పుడైతే యెషయా ఈ స్థాయిలో ఉన్న పరిశుద్ధతను చూసినప్పుడు
హి గెట్ సో కన్విక్టెడ్,
ఆయన ఎంతో ఒప్పించబడ్డాడు.
గాడ్ ఐ యామ్ సచ్ ఎ రచెడ్ మ్యాన్.
ఓ దేవా నేనెంతో దౌర్భాగ్యుణ్ణు.
He is mainly convicted about the way he speaks.
Aina mukhyanga emi oppinchabaddadante aina maatlade vidhanamlo telustundi.
He is not an adulterer or a thief.
Aina edo oka vyabhichari lek oka donga kaadu.
He is convicted about little things which other people are not even convicted about.
Vere vaallu kanisam oppinchabadni chinna vishayala gurinchi aina oppinchabaddadu.
About the way, about his speech.
Aina maatla gurinchi.
Not holy enough.
ఇవి పరిశుద్ధంగా లేవు.
As soon as he confesses it.
Aina danni oppukunna ventane.
An angel takes a pair of tongs and touches Isaiah's lips.
Oka devadota balipeetam meda nundi karuto teesina nippunu cheta pattukoni Yeshaya pedavulaku tagilinchadu.
It's very wonderful to see that.
Adi chootaniki ento adbhutanga untundi.
That the fire on the altar which the angel cannot touch can touch a human being.
Balipeetam meda unna agni oka devadota muttukoledu kani oka manavudu muttukogaligadu.
See, the angel has to take it with a pair of tongs, it says in verse 6.
Chudandi ikkada devadota balipeetam meda nundi karuto teesukoni velladu.
But it's too hot for him.
Ataniki adu ento vediga undi.
But it touched a human being's lips.
కానీ అది ఒక మనిషిని యొక్క పెదవులను తాకగలిగింది.
మ్యాన్ కెన్ రిసీవ్ అన్ అనాయింటింగ్ విచ్ నో ఏంజెల్ కెన్ రిసీవ్.
ఒక మానవుడు అభిషేకాన్ని పొందగలడు కానీ ఏ దేవదూత కూడా అభిషేకాన్ని పొందలేడు.
మ్యాన్ కెన్ హావ్ ఎ ఫైర్ ఫ్రమ్ గాడ్ విచ్ నో ఏంజెల్ కెన్ టచ్.
ఏ దేవదూత కూడా ముట్టుకోలేని అగ్నిని దేవుని యొద్ద నుండి ఒక మనిషిడు పొందగలడు.
హిస్ నాట్ ఓన్లీ క్లెన్స్డ్, హిస్ అనాయింటెడ్.
అతడు కేవలం పవిత్రపరచబడటమే కాదు కానీ అభిషేకించబడ్డాడు.
ఫైర్ క్లెన్సెస్ హిమ్ అండ్ అనాయింట్స్ హిమ్.
అగ్ని అతన్ని పవిత్రపరిచింది మరియు అభిషేకించింది.
అండ్ దెన్ హి హియర్స్ the voice.
అప్పుడు ఆయన ఒక స్వరమును విన్నాడు.
Who will go for us? Verse 8.
నా కొరకు ఎవరు పోదురు? 8వ వచనము.
God will not send a man who is not cleansed and not anointed.
పవిత్రపరచబడని మరియు అభిషేకించబడని ఏ మనిషిని కూడా దేవుడు పంపడు.
But as soon as he's cleansed and anointed.
ఆయన ఎప్పుడైతే పవిత్రపరచబడి అభిషేకించబడ్డాడో.
Even then he won't send him unless the man says, "Here I am, I'm ready to go."
నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక మనిషిడు చెప్పేదాకా కూడా అతన్ని పంపలేదు.
God doesn't force people to go and serve.
ఎందుకంటే వెళ్లి తన సేవ చేయాలని దేవుడు ఏ మనిషిని కూడా బలవంతం చేయడు.
He may send you to a difficult place.
ఆయన నిన్ను ఒక కష్టమైన ప్రదేశానికి పంపించవచ్చు.
Can't say, "Lord, I want to go where I feel like going."
నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందో నేను అక్కడికే వెళ్తాను అని ఆయన చెప్పలేదు.
Even when you join the army won't send you where you like to go.
నీ ఒక సైన్యంలో చేరినా కూడా నీవు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి సైన్యం పంపించదు.
Go where you don't like to go.
ఎక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టం ఉండదు అక్కడికి నీవు వెళ్ళాల్సి వస్తుంది.
I remember the years I was in the military, I was sometimes posted in a ship where I didn't like to go.
నేను నావికా దళంలో ఉన్న సంవత్సరాలు నాకు గుర్తున్నాయి. నాకు ఏదైతే ఇష్టం ఉండదో ఆ ఓడలో నన్ను ఉంచారు.
Isaiah said, "Here am I, send me."
యెషయా చెప్పాడు, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపించండి.
Then the Lord gave him a commission.
ఆ తర్వాత ప్రభు అతనికి పని అప్పగించాడు.
Go and here is the message you have to give to the people.
నీవు ప్రజలకు ఏదైతే వర్తమానం ఇవ్వాలో అది విను.
కీప్ ఆన్ లిస్నింగ్ బట్ యు డోంట్ పర్సీవ్ వర్స్ 9.
మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. 9వ వచనము.
Wasn't a very easy message he had to give.
ఆయన ఇవ్వవలసిన సందేశము అంత సులువైనది కాదు.
It was a hard message, but he was anointed.
అది కఠినమైన సందేశము కానీ అతను అభిషేకించబడ్డాడు.
And God sent him.
మరియు దేవుడు అతన్ని పంపాడు.
The important thing that every servant of God must know is that my God has sent me.
దేవుని యొక్క ప్రతి సేవకుడు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నా దేవుడు నన్ను పంపాడు అనే విషయాన్ని.
We must know that we didn't go out to serve God on our own initiative.
ఏదో మన సొంత ప్రయత్నాన్ని బట్టి మనం దేవుని సేవ చేయడానికి లేదని మనం గ్రహించాలి.
సో వాట్ డు వి సీ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐజాయా సీస్ ఎ విజన్ ఆఫ్ గాడ్.
కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నాం? మొట్టమొదట యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు.
దెన్ ఎ విజన్ ఆఫ్ హింసెల్ఫ్,
తనను గురించిన దర్శనాన్ని తాను చూసుకున్నాడు.
విజన్ ఆఫ్ ద గ్రేస్ దట్ ఫర్గివ్స్ హిమ్,
ఆయనను క్షమించే కృప యొక్క దర్శనాన్ని చూశాడు.
అండ్ ఆఫ్ ది అనాయింటింగ్ దట్ కెన్ ఎక్విప్ హిమ్,
మరియు ఆయనకు సామర్థ్యం కలుగజేసే అభిషేకాన్ని చూశాడు.
అండ్ ఎ విజన్ ఆఫ్ ద సర్వీస్ టు విచ్ గాడ్ కాల్స్ హిమ్,
దేవుడు తనను సేవించడానికి పిలిచిన పిలుపును గురించిన దర్శనమును చూశాడు.
అండ్ దెన్ ఫైనల్లీ ఎ విజన్ ఆఫ్ ద ఫ్రూట్ దట్ విల్ రిమైన్ ఫ్రమ్ హిస్ సర్వీస్,
మరియు చివరిగా తన సేవకు సంబంధించిన ఫలములను గురించిన దర్శనాన్ని చూశాడు.
యు నో హి సేస్ ఇన్ వర్స్ 9 టు 13, people as I won't listen to you.
9 నుండి 13 వచనాల్లో ఆయన చెప్తున్నాడు, యెషయా నీ సందేశమును జనులు అనేక మంది వినరు.
But verse 13, there'll be a remnant.
కానీ శేషించిన వారు కొంతమంది ఉంటారు. 13 వచనము.
10th portion of people.
జనములో 10వ భాగము.
Like the stump of a tree that's been cut down.
వృక్షము నుండి నరకబడిన మొద్దు వలె ఉంటారు.
And from that the tree will grow again.
అక్కడ నుండి వృక్షం మరలా చిగురించడం మొదలవుతుంది.
So that's what we see here.
అదే మనం ఇక్కడ చూస్తాం.
Then in chapter 7,
ఆ తర్వాత 7వ అధ్యాయంలో,
we have a very lovely verse.
ఎంతో అద్భుతమైన వచనాన్ని మనం కలిగి ఉన్నాం.
Verse 14, where you know the Lord spoke to King Ahaz and said, do you want a sign?
14వ వచనములో రాజైన ఆహాజుతో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నీకు సూచన కావాలా?
In verse 11,
11వ వచనము,
and Ahaz said, I will not ask, I won't test the Lord.
అప్పుడు ఆహాజ్ ఈ విధంగా చెప్పాడు, నేను అడగను, యెహోవాను శోధించను.
He says, I'll give you a sign.
అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఒక సూచన ఇస్తాను.
Ahaz was the king of Judah.
ఆహాజు యూదా యొక్క రాజు.
He was a grandson of Uzziah.
ఉజ్జియా యొక్క మనవడు.
And the sign he says is a virgin, verse 14, will conceive and will bear a son and will call his name Emmanuel.
కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. 14వ వచనము.
That's quoted in Matthew 1:23.
ఇది మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా వ్రాయబడి ఉంది.
As referring to the birth of Jesus Christ.
యేసు క్రీస్తు ప్రభు యొక్క జననమును సూచిస్తూ.
And then in chapter 8 we have another very lovely verse.
ఆ తర్వాత 8వ అధ్యాయంలో కూడా ఎంతో అద్భుతమైన వచనాన్ని మనం కలిగి ఉన్నాం.
This is a time when a lot of people in Israel were terrified.
ఇశ్రాయేల్ లోని అనేక మంది భయభ్రాంతులుగా ఉన్న దినాలు ఇవి.
Because so many armies had joined together to fight against them.
ఎందుకంటే అనేక దేశముల యొక్క సైన్యములు కూడుకొని వీరికి విరోధంగా యుద్ధం చేస్తున్నారు.
This is a very relevant word for us in India today.
ఈనాడు భారతదేశంలో ఉన్న మనకు ఎంతో సంబంధించిన వచనం ఇది.
So many anti-Christian forces joined together to fight against God's people in our land.
మన దేశంలోని దేవుని యొక్క ప్రజలతో విరోధంగా పోరాటానికి అనేక మంది క్రైస్తవ ద్వేషులు కలిసి పనిచేస్తూ ఉన్నారు.
What does the Lord say to such people?
అటువంటి వారికి ప్రభు ఏం చెప్తున్నాడు?
You must not fear what they are afraid of.
వారు దేని గురించి భయపడుతున్నారు దాని గురించి మీరు భయపడకూడదు.
The Lord must be your fear.
మీరు భయపడవలసిన వాడు ప్రభువే. 13వ వచనం.
And the Living Bible paraphrases this verse like this.
ఈ వచనము లివింగ్ బైబుల్ తర్జుమాలో ఏ విధంగా ఉంది?
ఇఫ్ యూ ఫియర్ గాడ్ యూ నీడ్ ఫియర్ నథింగ్ ఎల్స్.
మీరు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడవలసిన అవసరం లేదు.
దిస్ వర్స్ హస్ స్ట్రెంగ్తన్ మీ ఫర్ మెనీ మెనీ ఇయర్స్.
అనేక సంవత్సరాలు ఈ వచనము నన్ను బలపరిచింది.
లార్డ్ గేవ్ ఇట్ టు మీ మోర్ దెన్ 25 ఇయర్స్ అగో.
ఈ వచనాన్ని దేవుడు నాకు 25 సంవత్సరాల కంటే ముందు ఇచ్చాడు.
అండ్ ఇట్ హస్ ఎన్కరేజ్డ్ మీ టు ఫియర్ వన్ పర్సన్ అండ్ దట్ ఇస్ గాడ్.
కేవలం ఒక వ్యక్తికే భయపడటానికి ఈ వచనం నన్ను ప్రోత్సహించింది, అది దేవునికే.
జీసస్ ఆల్సో సెడ్ డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ దోస్ హూ కెన్ కిల్ యువర్ బాడీస్.
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, మీ దేహములను మాత్రమే చంపు వారి కొరకు భయపడాల్సిన అవసరం లేదు.
ఫియర్ ఓన్లీ గాడ్ హూ కెన్ డిస్ట్రాయ్ యువర్ సోల్ అండ్ బాడీ.
మీ దేహమును మరియు ఆత్మను చంపగల దేవునికే భయపడండి.
Old Testament and New Testament, the emphasis is let him be your fear.
కాబట్టి పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా నొక్కి చెప్పేది ఏమిటంటే దేవునికే భయపడండి.
If you fear God, you need fear nothing else.
మీరు దేవునికి భయపడినట్లయితే మరి దేనికి భయపడవలసిన అవసరం లేదు.
Isaiah 8 and verse 18 is another very lovely verse which is quoted in the New Testament.
యెషయా 8:18 వచనం కూడా మరొక అద్భుతమైన వచనము, ఇది నూతన నిబంధనలో ఎత్తి రాయబడింది.
Says in verse 18, behold, I and the children whom the Lord has given me are for signs and wonders in Israel.
ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
Isaiah was one of those rare prophets whose wife was also a prophetess.
తన భార్యను కూడా ఒక ప్రవక్త్రినిగా కలిగి ఉన్న అరుదైన ప్రవక్త యెషయా.
Says in Isaiah 8 verse 3.
యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో విధంగా చెప్పబడింది.
He married a prophetess and he had children through that prophetess.
ఆయన ఒక ప్రవక్త్రిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె ద్వారా పిల్లలను కన్నాడు.
And those his children were given special names by God. Each of those names had a meaning.
ఆ పిల్లలకు దేవుడు ప్రత్యేకమైన పేర్లు పెట్టాడు. ఆ పేర్లో ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంది.
And Isaiah named them according to what God told him to name them.
దేవుడు ఏదైతే పేరు పెట్టమన్నాడో అదేవిధంగా యెషయా వారిలో ప్రతి ఒక్కరికి పేరు పెట్టాడు.
He was such an obedient prophet.
అతడెంతో విధేయత కలిగిన ప్రవక్త.
Says in verse 3, the Lord told him, call your first son Mahar Shalal Hashbaz.
అతని మొదటి కుమారునికి ఈ పేరు పెట్టమని దేవుడు చెప్పాడు, మహేర్ షలాల్ హాష్ బజ్.
Imagine giving a child a name like that.
ఒక పిల్లవానికి ఆ పేరు పెట్టడం గురించి ఒకసారి ఆలోచించండి.
He said, sure, I'll give that.
నేను ఆ పేరు పెడతానని చెప్పాడు.
He was such an obedient man, Isaiah.
యెషయా ఎంతో విధేయత కలిగిన వ్యక్తి.
And he had other children.
అతడు వేరే పిల్లలను కూడా కలిగి ఉన్నాడు.
The Lord gave names to them.
ప్రభు వారందరికీ కొరకు పేర్లు ఇచ్చాడు.
అండ్ హీ సేస్ ఐ అండ్ మై చిల్డ్రన్ వర్స్ 18 ఆఫర్ సైన్స్ అండ్ వండర్స్ ఫర్ ద లార్డ్ ఆఫ్ హౌస్ హు డ్వెల్స్ ఇన్ జయన్.
18వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేల్ మధ్య ఉన్నాము.
వర్స్ ఇస్ కోటెడ్ ఇన్ హీబ్రూస్ 2:13 ఇస్ రిఫరింగ్ టు జీసస్ అండ్ ద చర్చ్.
ఈ వచనము హెబ్రీ 2:13లో యేసుక్రీస్తు ప్రభు మరియు సంఘమును గురించి అక్కడ ఎత్తి వ్రాయబడి ఉంది.
హియర్ ఐ యామ్ అండ్ ద చిల్డ్రన్ ద లార్డ్ హస్ గివెన్ మీ.
ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను.
దట్స్ us.
అది మనమే.
అండ్ ఐ బిలీవ్ ఆల్ ఆఫ్ us who are parents should be able to say that one day when we stand in heaven.
తల్లిదండ్రులమైన మనమందరం కూడా పరలోకములో నిలబడ్డప్పుడు మనం ఈ విధంగా చెప్పగలగాలి.
That we can stand before the Lord and say.
మనం ప్రభు ఎదుట నిలబడి ఈ విధంగా చెప్పాలి.
Lord, here I am.
ప్రభువా ఇక్కడ నేను ఉన్నాను.
And here are the children you gave me. They are all here in heaven.
ఇదిగో నీవు నాకు ఇచ్చిన పిల్లలు వీరందరూ కూడా పరలోకంలోనే ఉన్నారు.
I hope that will be true in your life.
మీ జీవితంలో ఇది నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
God wants it to be true.
అది నిజం అవ్వాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు.
We must bring up our children to be signs and wonders in this world.
ఈ లోకములో సూచనలు గాను మహత్కార్యములు గాను మన పిల్లలను మనం పెంచాలి.
Sense that they live with eternity's values in view.
పరలోక విలువలను దృష్టిలో పెట్టుకొని వారు జీవించాలి.
And they don't live for the things of this earth.
మరి వారు ఈ భూ సంబంధమైన వస్తువుల గురించి జీవించకూడదు.
They are different from the other children.
వేరే పిల్లల కంటే వారు వ్యత్యాసంగా ఉండాలి.
That as they grow up their values are different from all the other children in the world.
వారు ఎదిగే కొలది ఈ లోకములో ఉన్న ఇతర పిల్లల కంటే వారి విలువలు మారాలి.
Their primary aim in life is to be a witness for Christ.
జీవితంలో వారి ప్రాథమిక గురి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్షులుగా ఉండటం.
సో మే గాడ్ హెల్ప్ యూ అండ్ మీ.
కాబట్టి దేవుడు మీకు నాకు సహాయం చేయను గాక.
బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్ లైక్ దట్.
ఆ విధంగా మన పిల్లలను మనం పెంచునట్లుగా.
గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
వి ఆర్ ఎట్ చాప్టర్ 9.
9వ అధ్యాయం దగ్గర ఉన్నాం.
చాప్టర్ 9 వర్స్ 6 అండ్ 7 వి హావ్ అనదర్ ప్రొఫెసీ కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్.
9వ అధ్యాయం 6-7 వచనములలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన మరొక ప్రవచనం ఇక్కడ ఉంది.
ఎ చైల్డ్ విల్ బి బోర్న్ టు us.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
అండ్ దట్స్ రిఫరింగ్ టు జీసస్.
అది యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తుంది.
అండ్ ద గవర్నమెంట్ విల్ రెస్ట్ ఆన్ హిస్ షోల్డర్.
మరియు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును.
దట్స్ ఎ వండర్ఫుల్ వర్స్ టు రిమెంబర్ వెనెవర్ వి ఫేస్ ప్రాబ్లమ్స్.
మనము సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అద్భుతమైన వచనం ఇది.
డోంట్ షోల్డర్ ద ప్రాబ్లమ్స్ విచ్ జీసస్ ఇస్ సపోజ్డ్ టు షోల్డర్.
యేసుక్రీస్తు ప్రభు తన భుజముల మీద ఉంచుకోవాల్సిన సమస్యలను నీ భుజముల మీద ఉంచుకోవద్దు.
రిమెంబర్ in all our ministry the government will be on his shoulder and not on ours.
గుర్తుంచుకోండి, మన పరిచర్య అంతట్లో కూడా రాజ్యభారము ఆయన భుజముల మీద ఉంటుంది కానీ మన భుజముల మీద కాదు.
When I face problems in our churches this is what I have said.
మా సంఘముల్లో నేను సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నేను ఈ విధంగా చెప్పాను.
Or with my children.
లేక నా పిల్లలతో.
I say Lord these are not my children, these are not my churches.
ప్రభువా వీళ్ళు నా పిల్లలు కాదు, ఇవి నా సంఘాలు కాదు.
You will carry that government on your shoulder.
ఆ రాజ్యభారాన్ని నీవు నీ భుజముల మీద తీసుకొని వెళ్ళు.
And I see wonderfully how the Lord solves those problems.
ఆ సమస్యలను ప్రభు ఎంత అద్భుతంగా పరిష్కరించాడో నేను చూడగలిగాను.
Also verse 2 of Isaiah 9 speaks of something that happened later on in Jesus ministry when he was 30 years old.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన పరిచర్య జీవితంలో జరిగిన సంఘటన గురించి ఇక్కడ రాయబడి ఉంది.
And he went to the areas of Zebulun and Naphtali. It's fulfilled in Matthew 4:16.
మరియు ఆయన జెబూలూను దేశమునకు నఫ్తాలి దేశమునకు వెళ్ళాడు. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో నెరవేర్చబడింది.
And when verse 6 when Jesus is called the eternal father it doesn't mean he and the father are confused.
ఆరో వచనంలో నిత్యుడగు తండ్రి అని పిలువబడ్డాడు అంటే యేసుక్రీస్తు ప్రభు మరియు తండ్రి ఒకటని కాదు అక్కడ అర్థము.
దట్స్ నాట్ ద మీనింగ్ హియర్.
ఇక్కడ దాని అర్థం అది కాదు.
జీసస్ ఇస్ నాట్ ద ఫాదర్, హీస్ ద సన్.
యేసుక్రీస్తు ప్రభు తండ్రి కాదు, కుమారుడు.
హియర్ ఇట్ మీన్స్ ద ఫాదర్ ఆఫ్ ఇటర్నిటీ.
ఇక్కడ నిత్యుడగు తండ్రి.
అండ్ జీసస్ ఇస్ యాజ్ ఇటర్నల్ యాజ్ ద ఫాదర్. ఇట్స్ నాట్ రిఫరింగ్ టు గాడ్ ద ఫాదర్ హియర్.
యేసుక్రీస్తు ప్రభు తండ్రి వలె నిత్యుడై ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడిని ఇక్కడ సూచించట్లేదు.
జీసస్ ఇస్ ద మైటీ గాడ్ and the father of eternity.
యేసుక్రీస్తు ప్రభు బలవంతుడైన దేవుడు మరియు నిత్యుడగు తండ్రి.
Prince of peace. People who have a doubt about the deity of Christ it's so clear here in verse 6.
మరియు సమాధానకర్తయగు అధిపతి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద అనుమానం కలిగి ఉంటారో ఈ వచనం ఎంతో స్పష్టంగా చెప్తుంది.
In chapter 10 we read about the destruction of Assyria which was the world's greatest superpower at that time.
10వ అధ్యాయంలో ఆ దినముల్లో ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన అష్షూరు రాజ్యము నశించిపోవటం గురించి మనం చదువుతాం.
And the picture of the Antichrist.
అది క్రీస్తు విరోధి యొక్క సాదృశ్యంగా ఉంది.
And the yoke will be destroyed through the anointing it says here.
ikkada abhishekam dwara kaadi viraggottabadutundi ani undi.
In verse 27
27th vachanam
we break the yoke of the enemy through the anointing of God.
aa dinamuna nee bhujam meda nundi athani baruvu teesveyabadunu nee meda meda nundi athani kaadi kottveyabadunu.
Then in chapter 11 we read about the kingdom of Christ.
11వ అధ్యాయంలో క్రీస్తు యొక్క రాజ్యం గురించి మనం చదువుతాం.
where The lion will lie down with the lamb.
అక్కడ సింహము గొర్రె పిల్లలతో కలిసి ఉంటుంది.
We read in verse 6 to 9.
6 నుండి 9 వచనాల్లో వాటిని మనం చదువుతాం.
And a little child will be the leader.
ఒక చిన్న బిడ్డ నాయకునిగా ఉంటాడు.
That's how it's going to be in that final kingdom.
ఆ అంత్య రాజ్యములో ఆ విధంగా ఉంటుంది.
In verses 2 and 3 verse 2 we read about the sevenfold Holy Spirit that will rest upon Jesus Christ.
రెండో వచనంలో యేసుక్రీస్తు ప్రభు మీద నిలిచి ఉన్న ఏడంతల ఆత్మను గురించి మనం చదువుతాం.
And the fear of the Lord that he would have would ensure verse 3 that he will not judge by what his eyes see or make a decision by what his ears hear.
ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణమును బట్టి కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు.
That's mark of a godly man.
అది ఒక దైవజనుని యొక్క గుర్తు.
He hears something, he doesn't pass a judgment.
అతను ఏదో విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చడు.
He sees something, he still doesn't pass a judgment.
అతడు ఏదైనా చూసినా కూడా దాన్ని బట్టి తీర్పు తీర్చడు.
No, he says, I want to hear God. What's God trying to say to me?
దేవుడు నాకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో నేను దేవుని దగ్గర నుండి వింటాను అని ఆయన అనుకుంటాడు.
So this is very important for us to remember this verse at all times.
అన్ని సమయాల్లో కూడా మనం ఈ వచనాన్ని గుర్తుంచుకోవటం మంచిది.
Spirit of God would make Jesus quick of scent in the fear of God, like a dog picks up a scent.
యేసు క్రీస్తు ప్రభువుకు దేవుని యందలి భయభక్తులు ఇంపైన సువాసనగా ఉన్నాయి.
Then in chapter 12, we read here, in verse 2, God is my salvation and I will trust and not be afraid.
12వ అధ్యాయం 2వ వచనములో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడకాయను నమ్ముకొనుచున్నాను.
Chapters 13 to 23 prophecies concerning many nations in the Middle East.
13 నుండి 23 అధ్యాయాలు మధ్య ఆసియాలోని అనేక దేశముల గురించిన ప్రవచనములుగా ఉన్నాయి.
And then follows 12 chapters full of prophecies of judgment and blessing up to chapter 35.
Tarvata 12 adhyayalu kuda teerpunu gurinchina anekamaina pravachanalu unnai mariyu aashirvadalu unnai 35 adhyayam varaku.
Chapter 13 is about the fall of Babylon.
13 adhyayamu Babylon yokka patanam gurinchi rayabadi undi.
Now Babylon was not even a world power at that time.
Aa samayamlo Babylon prapanchamlo kalla goppa shakti kuda kaadu.
Assyria was the world power.
Appudu Ashuru desamu goppa shaktiga undi.
But I saw prophesying about a Babylon that's going to come up as a world power and then be destroyed.
కానీ యెషయా ఏమని ప్రవచిస్తున్నాడంటే బబులోను ఒక గొప్ప శక్తిగా మారుతుంది, ఆ తర్వాత నశించిపోతుంది.
And in Isaiah 14 he takes up a taunt verse 4 against the king of Babylon.
4వ వచనము బబులోను రాజును గురించి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగున పాడుదువు.
And in the process
ఆ ప్రక్రియలో
he speaks about the devil.
ఆయన అపవాది గురించి మాట్లాడుతున్నాడు.
Which means the devil was really the king ruling over Babylon.
దాని అర్థం ఏమిటంటే అపవాది బబులోను పరిపాలిస్తున్న నిజమైన రాజు.
And here he speaks here in verse 12 about the star of the morning that has fallen from heaven.
ఇక్కడ 12వ వచనములో ఆకాశము నుండి పడిన వేకువ చుక్క తేజో నక్షత్రమా అని చెప్తూ ఉన్నాడు.
And in the King James version the word Lucifer is used here.
King James తర్జుమాలో లూసిఫర్ అనే మాట ఇక్కడ వాడబడింది.
Not actually there in the Hebrew because that has been used in the King James version a lot of people refer to the devil as Lucifer.
Hebrew bhashala vidhanga ledu King James Bible lo Lucifer ane mata vaadaru kabatti aneka mandi apavadi ante Lucifer ani cheptu untaru.
Here it only means a shining one.
Ikkada tejo nakshatrama ani vrayabadindi.
And there we see about how Satan fell and became the devil.
Satanu e vidhanga padipoyi dayyamuga maaripoyadam ani ikkada chustam.
Notice what he says.
Ayana em cheptunnadu gamaninchandi.
The five I wills of Satan in verse 13 and 14.
సైతాన్ యొక్క నేను అనే ఐదు మాటలు 13-14 వచనాల్లో మనం చూస్తాం.
Important to see this. This is the origin of sin in the universe.
వీటిని చూడటం ఎంతో ప్రాముఖ్యం. విశ్వంలో పాపమునకు ఇదే ఆరంభము.
Sin originated in man, in the human race, in Genesis 3.
మానవాళిలో పాపము ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైంది.
But long before that, it originated in the universe.
కానీ దానికంటే ఎంతో ముందుగా విశ్వంలో పాపం ప్రారంభించబడింది.
In a perfect world,
పరిపూర్ణమైన ప్రపంచంలో,
just after Genesis 1:1,
ఆదికాండం 1:1 తర్వాత,
before verse 2,
రెండో వచనానికంటే ముందుగా,
in fact this is what caused the earth to become like as described in verse 2.
నిజానికి రెండో వచనంలో వర్ణించబడినట్లుగా భూమి ఆ విధంగా అవటానికి ఇదే కారణము.
What happened?
ఏం జరిగింది?
Created being said, I will.
ఒక సృష్టించబడిన వ్యక్తి నేను అన్నాడు.
I will do this.
నేను దీన్ని చేస్తాను.
I will ascend to heaven.
నేను ఆకాశమునకు ఎక్కిపోతాను.
I will, verse 13, I'll raise my throne above the stars of God.
13వ వచనము నేను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిస్తాను.
I will sit in the mount of the assembly.
ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుంటాను.
I will ascend above the heights of the clouds.
నేను మేఘమండలం మీదకి ఎక్కిపోతాను.
I will make myself like the most high.
మహోన్నతునితో నన్ను నేను సమ సమానంగా చేసుకుంటాను.
గాడ్ సేస్ యు ఆర్ గోనా బి థ్రస్ట్ డౌన్.
అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు కిందకు త్రోయబడతావు.
జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ కేమ్ టు ఎర్త్ అండ్ షోడ్ us how man should really live.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఒక మానవుడు నిజంగా ఏ విధంగా జీవించాలో చూపించారు.
హి వాస్ ది ఇటర్నల్ సన్ ఆఫ్ గాడ్, హి వాస్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్.
ఆయన నిత్యుడైన దేవుని కుమారుడు, సృష్టించబడిన వాడు కాదు.
హి కేమ్ లైక్ man in order to show us how created beings should live.
సృష్టించబడిన వారు ఏ విధంగా జీవించాలో అని చూపించడానికి ఆయన ఒక మానవునిగా వచ్చారు.
He never said I will. He said not as I will but as thou wilt father.
నేను చేస్తాను అని ఆయన చెప్పలేదు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే.
All his life John 6:38 that's what he said.
తన జీవితాంతము కూడా యోహాను 6:38 లో ఉన్నట్లుగా చెప్పాడు.
We have an understanding of sin and holiness.
కాబట్టి పాపమునకు పరిశుద్ధతకు గల తేడాను మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం.
Sin is not primarily adultery and murder and theft and things like that.
పాపం అంటే ఏంటి? పాపం అంటే ఒక హత్య లేక వ్యభిచారము లేక దొంగతనము అలాంటివి కాదు. ముందు
may not look like a very sinful thing in the eyes of men.
మనుషుల దృష్టిలో అంత పాపంగా ఇది అనిపించకపోవచ్చు.
When you are doing your own will, that is the path of sin.
కానీ నీ సొంత చిత్తాన్ని నీవు చేస్తున్నట్లయితే అది పాపమునకు దారితీస్తుంది.
And what is holiness? Holiness is to say not as I will but as God wills.
పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే నా చిత్తము కాదు దేవుని చిత్తమే అని చెప్పటం.
That's what's called the way of the cross.
దాన్ని శిలువ మార్గము అని పిలుస్తారు.
So this is how the king of Babylon builds.
బబులోన్ యొక్క రాజు దీన్ని నిర్మించాడు. బబులోన్
ఐ విల్ ఐ విల్ ఐ విల్ విత్ మై స్ట్రెంగ్త్ మై గ్లోరీ.
నేను చేస్తాను నేను చేస్తాను నా సొంత శక్తితో నా మహిమ కొరకు.
ఫైనల్లీ ఇట్ బికమ్స్ బబులోన్.
తుదకు అది బబులోన్ గా మారుతుంది.
అండ్ దేర్ వి సీ ద కాంట్రాస్ట్ బిట్వీన్ జీసస్ అండ్ లూసిఫర్.
అక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు మరియు లూసిఫర్ కు ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం.
హౌ హీ వాంటెడ్ టు గో అప్ అండ్ జీసస్ వాంటెడ్ టు కేమ్ డౌన్.
లూసిఫర్ ఏ విధంగా పైకి వెళ్లాలనుకున్నాడో మరియు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా క్రిందకు దిగి వచ్చారు. ఈనాడు లోకంలో ఈ రెండు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక ఆత్మ ఏమో అందరినీ క్రిందకు నెట్టివేసి పైకి వెళ్లాలనుకుంటుంది. మరొకటేమో క్రిందకు దిగిపోయి అందరికీ సహాయం చేయాలనుకుంటుంది.
Then in chapter 15 to 21 we have a number of prophecies concerning many countries.
15 నుండి 21 అధ్యాయముల వరకు అనేక దేశములను గురించిన ప్రవచనాలు ఉన్నాయి.
Moab, Damascus, Kush, Egypt and Edom and all that.
Moab, Damascus, Kush, Egypt, Edom మొదలగునవి.
So these are prophecies concerning different countries.
అనేక దేశములను గురించిన ప్రవచనాలు ఇవి.
In between I want you to see something.
వీటి మధ్యలో మీరు కొన్ని విషయాలు చూడాలని అనుకుంటున్నాను.
Chapter 20 we read that the Lord told Isaiah to walk around barefoot.
20వ అధ్యాయంలో దేవుడు యెషయాను చెప్పులు లేకుండా నడవమని చెప్పినట్లుగా మనం చూస్తాం.
And just with an underwear without any outer clothing.
బయట దుస్తులు ధరించకుండా కేవలం లోదుస్తులు మాత్రమే ధరించుకొని నడవమని చెప్పాడు.
That's the meaning of Isaiah 20 verse 2.
యెషయా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం యొక్క అర్థం అదే.
And there God was making the prophet symbolic of what is going to happen to Judah in a few years when they are taken captive. You'll be walking like this.
Yuda cherapattabadina tarvata ade vidhanga untundani pravaktaku devudu aa vidhanga cheppi chustunadu.
So it wasn't easy for these prophets to be prophets.
కాబట్టి ఈ ప్రవక్తలు ప్రవక్తలుగా ఉండటం అనేది అంత సులభమైన విషయం కాదు.
When God made them an object lesson to the country, they had to suffer a lot.
ఒక దేశమునకు దేవుడు పాఠం చెప్పాలనుకున్నప్పుడు ఈ ప్రవక్తలు ఎంతో కష్టపడాలి శ్రమపడాలి.
Prophets had to be very obedient. God said go like this, they'd go like that.
ప్రవక్తలు ఎంతో విధేయత కలిగి ఉండాలి. నీవు విధంగా వెళ్లమని దేవుడు చెప్పినట్లయితే ఆ విధంగా వెళ్లాలి.
And further in chapter 22.
తర్వాత ఇంకా 22వ అధ్యాయంలో
verse 13 chapter 22 we read of people who say in the last part let us eat and drink for tomorrow we die.
22వ అధ్యాయం 13వ వచనం చివరి భాగంలో మనం చదువుతాం, రేపు చచ్చిపోదాం గనుక తిందము త్రాగుదము అని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.
This is a verse quoted in 1 Corinthians 15.
మొదటి కొరింతి 15వ అధ్యాయంలో ఇదే వచనం అక్కడ ఎత్తి వ్రాయబడి ఉంది.
Of people who live like this.
లేక ఈ విధంగా జీవించే ప్రజల గురించి.
Then in chapter 22 we read of two men.
22వ అధ్యాయంలో ఇద్దరు మనుషుల గురించి మనం చదువుతాం.
Verse 15 to 19.
15 నుండి 19 వచనాలు.
About King Hezekiah's finance minister Shebna.
హిజ్కియా గృహ నిర్వాహకుడైన షబ్న.
Type of the Antichrist.
క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉన్నాడు.
And then another person Eliakim in the latter verses. Verse
22-23. 22-23 వచనముల్లోని ఎలియాకీము.
Verse 20 onwards. A picture of Jesus Christ.
ఇరవై వచనం నుండి మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు.
యు కెన్ రీడ్ దోస్ ప్యాసేజెస్ ప్రొఫెటిక్ అబౌట్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ టైప్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ అండ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్.
ఈ వాక్య భాగములను మనం చదివినట్లయితే క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న వ్యక్తిని మనం చూస్తాం.
చాప్టర్ 23 డిస్క్రైబ్స్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ టైర్.
23వ అధ్యాయంలో తూరు దేశం యొక్క నాశనమును గురించి ప్రవచించబడింది.
చాప్టర్ 24-27 ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డే వెన్ ద లార్డ్ విల్ జడ్జ్ ద వరల్డ్.
24 నుండి 27 అధ్యాయంలో ప్రభు ఏ విధంగా లోకమును తీర్పు తీర్చబోతున్నాడో దాని గురించి వివరించబడింది.
And then we come to chapter 28-35 which are prophecies of judgment and blessing.
ఆ తర్వాత 28 నుండి 35 అధ్యాయంలో తీర్పును గురించి మరియు ఆశీర్వాదమును గురించిన ప్రవచనాలను మనం చూస్తాం.
In chapter 28 verse 11
28వ అధ్యాయం 11వ వచనంలో
is a prophecy which Paul quotes in 1 Corinthians 14 as being fulfilled in the gift of speaking in tongues.
13వ వచనంలోని ఈ ప్రవచనము పౌలు మొదటి కొరింతి 14వ అధ్యాయంలో భాషలతో మాట్లాడు వరము నెరవేర్చబడిందని దీన్ని ఎత్తి చూపాడు.
He says here for with people of another language he will speak to these people through stammering tongues and a foreign tongue.
ఇక్కడ రాయబడింది నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు.
And that was fulfilled on the day of Pentecost.
పెంతకోస్ దినమున అది నెరవేర్చబడింది.
In verse 16 we find another prophecy concerning Jesus Christ.
16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన మరొక ప్రవచనాన్ని మనం చూస్తాం.
I am laying in Zion a costly cornerstone and he who believes in it will not be disappointed.
సియోన్ లో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు.
He will not Another translation is he who believes will never be in a hurry.
మరొక తర్జుమాలో రాయబడి ఉంది ఎవరైతే విశ్వసిస్తారో వారు ఆతృత పడరు.
Very good verse to remember.
మనం జ్ఞాపకం ఉంచుకోవటానికి ఇది ఎంతో మంచి వచనము.
If you have faith in God you will never be in a haste to do anything.
నీవు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు ఏదైనా చేయడానికి తొందరపడవు.
You'll be willing to wait for God to work on your behalf.
దేవుడు నీ పక్షముగా పనిచేసేటట్లుగా నీవు వేచి ఉంటావు.
And further down chapter 29 we read of Jerusalem being called Ariel or the lion of God.
29వ అధ్యాయంలో యెరూషలేము అరియేలు లేక దేవుని యొక్క సింహము అని పిలువబడినట్లుగా మనం చూస్తాం.
But is now in a backslidden condition.
కాని ఇప్పుడైతే అది వెనక్కు దిగజారిపోయిన స్థితిలో ఉంది.
And verse 13 is the verse that Jesus quoted to the Pharisees.
13వ వచనము పరిసయ్యులతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనమును చెప్పారు.
To expose the hypocrisy of the Pharisees he said.
పరిసయ్యుల యొక్క వేషధారణను బహిర్గతం చేస్తూ ఆయన ఈ విధంగా చెప్పారు.
He said that Isaiah prophesied about you people.
యెషయా మీ గురించే ప్రవచించాడు.
That these people draw near to me with their words and honor me with their lips but their hearts are far from me.
ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, గాని తమ హృదయములు నాకు దూరం చేసుకుని ఉన్నారు.
And their reverence for me consists of traditions and not what I have commanded them.
వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి.
In chapter 30 verses 9-10 we read of rebellious people who tell the prophets don't prophesy to us verse 10 what is right but speak to us pleasant word.
30వ అధ్యాయం 9-10 వచనముల్లో తిరుగుబాటు చేసే ప్రజలు ప్రవక్తలతో ఏ విధంగా చెప్పుచున్నారు, యుక్త వాక్యములను మాతో ప్రవచింపుకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి.
That's exactly what a lot of people are saying today too.
ఈనాడు కూడా అనేక మంది ఇదే విధంగా చెప్తూ ఉన్నారు.
We don't want to hear all this type of stuff you're preaching against sin and all.
నీవు పాపమునకు విరోధంగా బోధిస్తున్నావు ఇలాంటివన్నీ మేము వినము.
Speak pleasant words that will encourage us and make us feel happy.
మాతో మృదువైన మాటలనే మాట్లాడు, మమ్మల్ని ప్రోత్సహించే మాటలు, మేము సంతోషంగా ఉండేటట్లు చేసే మాటలు.
Further down in verse chapter 29 and we read here about one day when the Holy Spirit is poured out.
ఆ తర్వాత ఇంకా 29వ అధ్యాయంలో మనం చదువుతాం ఒక దినమున పరిశుద్ధాత్మ కుమ్మరించబడతాడు.
We read in verse 17. Now I just want to go back for a minute there. The fertile field will become like a forest.
ఒకసారి వెనక్కి వెళ్లి 17వ వచనాన్ని చూద్దాం. ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును.
Then we go on to chapter 31 where we read of a curse that lies on those who go to Egypt for help.
ఉపయోగట అధ్యాయంలో మనం చదువుతాం సహాయం కోసం ఐగుప్తు యద్దకు వెళ్లే వారికి ఏ విధమైన శాపం ఉంటుందో.
Before we get there I want to show you another verse.
మనం అక్కడికి వెళ్లే ముందు మరొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను.
Of those in connection with this going to Egypt for help.
సహాయం కోసం ఐగుప్తు దగ్గరకు వెళ్లే దాని గురించి.
It begins in chapter 30 verse 2.
30వ అధ్యాయం 2వ వచనంలో ఇది ప్రారంభమవుతుంది.
Those who proceed to Egypt for help.
ఎవరైతే సహాయం కోసం ఐగుప్తుకు వెళ్తారో.
He says you are going to be disappointed.
మీకు సిగ్గు కలుగుతుంది.
You say you will trust in horses.
మీ నమ్మకము గుర్రముల మీద ఉందని మీరు చెప్తున్నారు.
But your salvation lies in trusting in the Lord. Isaiah 30 verse 15.
కానీ మీరు ప్రభువుని నమ్ముకొనుట వలన మీకు రక్షణ కలుగుతుంది. 30వ అధ్యాయం 15వ వచనము.
If you trust in the Lord Verse 21, verse 20, first of all, your eyes will see your teacher.
మీరు ప్రభు యందు నమ్మకించినట్లయితే 20వ వచనము నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు.
And your ears will hear a word behind you saying, this is the way, walk in it.
మరియు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడుతుంది.
So, those who turn to the Lord,
ఎవరైతే ప్రభు వైపుకు తిరుగుతారో,
the Lord will show them Jesus in their hearts.
ప్రభు వారి యొక్క హృదయముల్లో యేసును వారికి చూపిస్తారు.
And the Holy Spirit will tell them where they are going astray, when they go wrong, when they take a wrong turning to the right or the left.
వారు కుడికాని ఎడమకాని ఎప్పుడైతే తప్పుటడుగు వేస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి చూపిస్తాడు.
We're just looking at some of the important verses in this chapter.
ఈ అధ్యాయంలో కేవలం కొన్ని ప్రాముఖ్యమైన వచనాలను మనం చూస్తున్నాం.
And further down in Isaiah chapter 32,
ఇంకా మనం ముందుకు వెళ్లి 32వ అధ్యాయంలో చూసినట్లయితే,
ఇట్ స్పీక్స్ అబౌట్ ద రెయిన్ ఆఫ్ క్రైస్ట్,
క్రీస్తు యొక్క పరిపాలన గురించి ఇక్కడ మాట్లాడుతుంది.
అండ్ దెన్ ఇన్ చాప్టర్ 33,
తర్వాత 33వ అధ్యాయం,
ఇట్ సేస్ ఇన్ వర్స్ 14, సిన్నర్స్ ఇన్ జయన్ ఆర్ టెరిఫైడ్.
14వ వచనం, సియోన్ లోనున్న పాపులు దిగులు పడుచున్నారు.
వర్స్ 14, హూ కెన్ లివ్ విత్ ద కన్స్యూమింగ్ ఫైర్ and with continual burning.
Manlo evadu nichyamu dahincha agnito nivasimpagaladu, manalo evadu nichyamu kalchutunna vaatito nivasinchunu. 14th vachanam,
the church must be a place where God's fire is burning all the time.
Sangamulo devuni yokka agni nichyamu manduchundali.
People who come there must be willing to live in that fire and be cleansed by their sin, from their sin.
Akkadiki vachina prajalu aa agnito nivasinchataniki mariyu vaari yokka paapamulu aa agnilo kalchabattaniki ishtapadali.
And they are not willing to live in that holy fire, they should leave and go somewhere else.
అటువంటి పరిశుద్ధ అగ్నిలో వారు జీవించడానికి ఇష్టపడకపోయినట్లయితే వారు ఆ సంఘమును విడిచి వేరొక దగ్గరకు వెళ్ళొచ్చు.
And there are some very beautiful verses at the end of Isaiah 33. There also, verse 17, you'll see the king in his beauty.
33వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన వచనం ఉంది, అక్కడ అలంకరింపబడిన రాజు అని మనం చూస్తున్నాం.
And verse 22, the Lord is our judge and he's our king.
22వ వచనము, యెహోవా మనకు న్యాయాధిపతి, ఆయనే మనకు రాజు.
Verse 24, no resident will say there that I am sick.
నాకు దేహములో బాగులేదని అందులో నివసించేవాడు ఎవడను అనడు. 24వ వచనము,
because everyone will be forgiven their sin.
ఎందుకంటే ప్రతి ఒక్కరి పాపములు కూడా క్షమించబడ్డాయి.
And then in chapter 35, we read of what is called the highway of holiness.
తర్వాత 35వ అధ్యాయంలో పరిశుద్ధతకు రహదారి అని మనం చూస్తాం.
Isaiah chapter 35,
యెషయా గ్రంథం 35వ అధ్యాయం,
we read in verses 8 to 10. There will be a highway there called the highway of holiness.
8 నుండి 10 వచనాల్లో మనం చూస్తాం పరిశుద్ధతకు రాజమార్గము ఇక్కడ ఉంది.
No sinner can travel on that.
ఏ పాపి కూడా ఆ మార్గంలో ప్రయాణించలేడు.
But simple people can find their place there.
కానీ దీనులైన వారు వారి యొక్క స్థానాన్ని అక్కడ వారు కనుగొనగలరు.
People who are foolish and live in sin will not be there.
ఎవరైతే బుద్ధిహీనులుగా ఉండి పాపంలో జీవిస్తూ ఉంటారో అక్కడ ఉండలేరు.
But highway of holiness,
కానీ ఈ పరిశుద్ధత రాజమార్గములో,
the lion, the devil will not be able to come there at all.
అపవాది అయిన సింహము అక్కడికి రాలేదు.
Where is it the devil can catch you?
అపవాది నిన్ను ఎక్కడ పట్టుకోగలడు?
When you move out of this highway of holiness into some other direction.
నీవు ఎప్పుడైతే ఈ పరిశుద్ధతకు పోవు రాజమార్గము నుండి వేరొక మార్గమును వెళ్తూ ఉంటావో,
but the redeemed will walk there and the ransomed of the Lord will return with joyful shouting to Zion along this way.
విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు.
In chapter 36 to 39,
36 నుండి 39వ అధ్యాయములు,
we read what is a historical section.
చరిత్రకు సంబంధించిన భాగమును మనం ఇక్కడ చూస్తాం.
In the time of Hezekiah, and there are a number of spiritual lessons that we can learn from these 4 chapters.
హిజ్కియా పరిపాలించిన కాలమును మరియు అనేక ఆత్మీయమైన పాఠాలను కూడా ఈ 4వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం.
The first lesson we can learn, which we also saw in Chronicles,
మనం నేర్చుకోగలిగిన మొట్టమొదటి పాఠం ఏమిటంటే, దినవృత్తాంతంలో కూడా దీన్ని మనం చూసాం,
is that when we are attacked by our enemies, we should, surrounded by enemies, we should turn to the Lord.
మనము మన శత్రువుల చేత దాడి చేయబడినప్పుడు మరియు మన శత్రువులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనము దేవుని వైపు తిరగాలి.
And chapter 38, when we are sick, we should turn to the Lord.
38వ అధ్యాయం, మనం రోగులంగా ఉన్నప్పుడు ప్రభు వైపు తిరగాలి.
God can deliver us from our enemies and he can heal us from our sicknesses.
దేవుడు మన శత్రువుల నుండి మనల్ని విడిపించగలడు మరియు మన రోగములను కూడా స్వస్థపరచగలడు.
That's the first lesson we can learn from here.
ఇక్కడ నుండి అది మనం నేర్చుకోదగిన మొట్టమొదటి పాఠము.
And we read here that Hezekiah, when he was in need, he sent for Isaiah.
ఇక్కడ మనం చూస్తాం హిజ్కియా అవసరంలో ఉన్నప్పుడు యెషయాను పిలిపించడానికి మనుషులను పంపించాడు.
That's a great thing, you know, if you have a prophet or a man of God nearby, to go and ask him for counsel.
ఒక ప్రవక్త గాని ఒక దైవజనుడు గాని మనకు దగ్గరగా ఉన్నప్పుడు వెళ్లి అతన్ని సలహా అడగటం ఎంతో అద్భుతమైన విషయం.
It's a great thing to have a godly man nearby to whom you can go for counsel.
ఒక గొప్ప దైవజనుడు మన దగ్గర ఉండటం అతని దగ్గరికి వెళ్లి మనం సలహాలు అడగటం ఎంతో గొప్ప విషయం.
Because he can seek God and tell you what God wants.
Endukante ayana devudini vetaki ninne em cheyamani devudu korukuntunado adi niku cheptadu.
Or he can tell you from his experience of walking with God for many years.
Leka enno samvatsaral nundi devunto nadustunna anubhavamlo nundi atadu niku cheppagaladu.
But from this passage we can also learn lessons from the mistakes that Hezekiah made.
Ee vakya bhagamlo nundi Hizkia chesina tappulu nundi kuda manam paatamulu nerchukovachchu.
His first mistake was to ask God to lengthen his life when God said your time is up.
Atadu chesina modati tappu ఏమిటంటే నీ సమయం ముగిసింది అని దేవుడు చెప్పినప్పుడు నా సంవత్సరములు పొడిగించమని అడిగాడు.
The Lord told Paul, we read in 2 Timothy 4:6.
ప్రభు పౌలుతో ఈ విధంగా చెప్పాడు 2 తిమోతి 4:6 లో,
that your time of your departure is near now.
నీవు వెడలిపోవలసిన సమయము ఆసన్నమైంది.
He was only 67 years old.
ఆయన కేవలం 67 సంవత్సరాలు మాత్రమే కలిగి ఉన్నాడు.
What a zealous servant of God he was.
దేవునికి ఎంతో ఆసక్తి కలిగి సేవ చేస్తున్నాడు.
Are you trying to say that the world did not need Paul anymore?
పౌలు ఈ లోకముకి ఇంకా అవసరం లేదని నీవు చెప్పగలవా?
You think if he had lived another 20 years he wouldn't have been a blessing to thousands of people?
ఒకవేళ ఆయన ఇంకొక 20 సంవత్సరాలు ట్లయితే వేల మందికి ఆయన ఆశీర్వాదకరంగా ఉండేవాడు కాదని అనుకుంటున్నావా?
హ్యూమన్లీ స్పీకింగ్ yes.
మానవ పరంగా చెప్పాలంటే ఆయన ఆ విధంగా ఉండేవాడే.
If Paul is sick at the age of 67, I would say, Lord, please extend his life for another 15 years.
67 samvatsaralu appudu Paulu rogiga unnatlayite prabhu nenu ee vidhanga prarthinchevaadnu prabhuva inkoka 15 samvatsaralu Pauluki ivvani.
But Paul didn't say that. He said, I know the time of my departure is near.
Kani Paulu aa vidhanga cheppaledu nenu vedalipovu kaalamu samipamaindi ani naaku telusu.
Nero was going to chop off his head, but he had been delivered from prison many times before.
Nero tana talanu teesveyabothunadu intaku mundu Paulu anek saarlu cherasallo nundi vidipinchabaddadu.
God could have delivered him again.
దేవుడు అతన్ని మరలా తప్పించుండేవాడే.
But when God said your time is up,
కానీ ఎప్పుడైతే నీ సమయం ముగిసిందని దేవుడు చెప్పాడు,
Lord, I'm ready to go.
నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, నా పరుగు కడముట్టించాను.
In 2 Peter 1,
2 పేతురు 1 లో
and verse 14, Peter says, the time of my departure is also come, I know it now.
14వ వచనంలో పేతురు చెప్తున్నాడు, నేను వెడలిపోవు కాలము సమీపమైంది అది నాకు తెలుసు అని అంటున్నాడు.
He was also around the same age.
దాదాపు పేతురు కూడా అదే వయసు కలిగి ఉన్నాడు.
67-68.
బహుశా ఆయనకు కూడా 67-68 సంవత్సరాలు ఉన్నాయి.
Didn't the world need Peter anymore?
ఈ లోకమునకు పేతురు ఇంకా అవసరం లేదా?
But he didn't ask for an extension of life.
కానీ నా దినములు పొడిగించమని పేతురు అడగలేదు.
As we saw before in our study, because he asked for an extension of life, Hezekiah,
మనం ఇంతకు ముందు చదివినట్లుగా హిజ్కియా తన దినములు పొడిగించమని అడిగాడు కాబట్టి,
during those 15 years he produced a son who became the worst king that Judah ever had.
ఆ 15 సంవత్సరాల్లో హిజ్కియా ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుడు యూదా రాజులందరికంటే ఎంతో నీచుడుగా అయ్యాడు.
Second mistake that Hezekiah made in chapter 39 is to show all his treasures to the king of Babylon representative.
హిజ్కియా చేసిన రెండవ తప్పు ఏమిటంటే తన సంపద అంతటినీ కూడా బబులోను రాజుకు మరియు బబులోను ప్రతినిధులకు చూపించాడు.
ఇన్ హిస్ ప్రైడ్ అండ్ వెన్ ఐజాయా సా దిస్ హెర్డ్ అబౌట్ దిస్ హి సెడ్ ఆల్ దిస్ విల్ గో టు బబులోన్.
గర్వంతో ఆ విధంగా చేశాడు. ఎప్పుడైతే దీన్ని యెషయా విన్నాడో ఇదంతా కూడా బబులోనుకు కొనిపోబడుతుందని చెప్పాడు.
వెనెవర్ వి షో అదర్ పీపుల్ అండ్ టేక్ ద గ్లోరీ ఫర్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ అవర్ లైఫ్,
దేవుడు మన జీవితంలో ఏదైతే చేశాడో అది వేరే వారికి చూపించి దాన్ని బట్టి అతిశయించినట్లయితే
ఎవ్రీథింగ్ విల్ బి లాస్,
సమస్తము కూడా మనం కోల్పోతాం.
హౌ సాడ్ దట్ హెజికయా ఎండెడ్ హిస్ లైఫ్ లైక్ దట్.
హిజ్కియా ఆ విధంగా తన జీవితాన్ని ముగించడం ఎంత విచారకరం.
వి ఆల్సో సీ హియర్ that Isaiah's prophecies were not dependent on current world conditions.
ఇక్కడ మనం చూస్తున్నాం యెషయా యొక్క ప్రవచనాలు ప్రస్తుతం లోకం ఏ విధంగా ఉన్నది అన్న దాని మీద లేవు.
Isaiah prophesied accurately.
యెషయా ఎంతో ఖచ్చితంగా ప్రవచించాడు.
He was in touch with God.
ఎందుకంటే ఆయన దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి.
So there are many wonderful lessons we learn in these first 39 chapters.
యెషయా గ్రంథంలోని మొదటి 39 అధ్యాయాల్లో అనేకమైన గొప్ప పాఠములను మనం నేర్చుకోవచ్చు.
May God help us to learn those lessons.
ఆ పాఠములను మనం నేర్చుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.
ఆమేన్.
ఆమేన్.